ॐ भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः
75వ పేజీ వైతథ్య ప్రకరణం 8వ కారిక
అపూర్వం స్థాని ధర్మో హి యథా స్వర్గ నివాసినాం తానయం ప్రేక్షతే గత్వా యథైవేహ సునిశ్చితః వేహ సుశిక్షితః
2వ అధ్యాయమైనటువంటి వైతథ్య ప్రకరణం చూస్తున్నాం. వైతథ్యం అంటే మిథ్యా అని అర్థం. ఏమిటి మిథ్యా? మిథ్యా అంటే ఏమిటి? అసత్యం అని అర్థం. వైతథ్యం అంటే మిథ్యా, మిథ్యా అంటే అసత్యం. ఏమిటి అసత్యం? ఈ జగత్తు అనేటువంటిది అసత్యం, ఇది సత్యం కాదు. కనపడుతున్నదే కానీ ఇది సత్యం కాదు. కనుక వైతథ్య ప్రకరణం అనేటువంటిది ప్రపంచోపశమాన్ని గురించి మాట్లాడుతోంది. ప్రపంచ ఉపశమం, ప్రపంచం అనేటువంటిది నిజంగా లేదు, ఉన్నట్లుగా కనపడుతున్నది అన్నాడు. దానికి గౌడపాదాచార్యుల వారు మన స్వప్నంతో పోల్చారు. మనకు స్వప్నం వస్తుంది, స్వప్నం చూస్తాం, స్వప్నం అనుభవిస్తాం, అనుభవించినంత మాత్రాన చూసినంత మాత్రాన నిజం కాదని మనందరికీ తెలుసు. స్వప్నం మనందరం చూసినప్పటికీ అనుభవించినప్పటికీ అది నిజం కాదని మనకు తెలుసు. గౌడపాదాచార్యుల వారు చెప్తున్నారు, ఆ స్వప్నం ఎలాగో ఈ జగత్తు కూడా మరొక స్వప్నం లాంటిది అన్నారు. ఈ జగత్తు కూడా మరొక స్వప్నం లాంటిదే. ఆ స్వప్నం స్వప్నం అంటే ఒప్పుకుంటామండి, ఈ జగత్తు స్వప్నం అంటే ఎలా? కష్టమే అన్నారు. కష్టమైనప్పటికీ కూడా కొంచెం నువ్వు విచారణ చేస్తే, ఆలోచించి చూస్తే, శాస్త్రబద్ధంగా నువ్వు చదువుకుంటే నీకు ఈ జగత్తు కూడా స్వప్నం లాంటిదే అని తెలుస్తుంది. ఈ జగత్తు కూడా స్వప్నం లాంటిదే అని తెలుసుకుంటే ఏమిటి నాకు ప్రయోజనం? అంటే స్వప్నంలో చూసినవి నీకు ఎటువంటి ఉపయోగము ఉండదో, స్వప్నంలో భయంకరమైన వస్తువులు చూసినా కూడా నీకు భయం ఉండదో, అదేవిధంగా ఈ ప్రపంచంలో అన్ని అనుభవాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా సుఖ దుఃఖాలు అవి నిన్ను అంటవు స్వప్న పదార్థాల్లాగా. అది ప్రయోజనం. ఈ వ్యాధి జర మరణాలతో కూడినటువంటి శరీర బాధలు, మానసికమైనటువంటి మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా అవన్నీ కూడా కలలాగే తొలగిపోతాయి అన్నారు. అది ప్రయోజనం. అందుకని జగత్తు కూడా స్వప్నం లాంటిదే అని తెలుసుకోవాలి. మనం ఎందుకు చదవాలి ఈ అధ్యాయం? జగత్తు మిథ్యాని ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ మిథ్యా ప్రపంచంలో జరిగే వ్యవహారాలన్నీ కూడా స్వప్నం లాంటివే, కనుక అవి మనల్ని ఏమి చెయ్యవు, భయపడవలసిన పని లేదు. అందుకే గుడికి వెళితే అమ్మవారు భగవంతుడు మనకిట్లా అభయహస్తం చూపిస్తుంటారు, భయపడవాకు భయపడవాకు అన్నారు. మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ మరీ భయపడుతూ ఉంటాం. అభయహస్తం చూపిస్తున్నా కూడా భయపడకుండా ఉండొచ్చు కదా, కానీ ఏం భయపడతాం ఎందుకు? అజ్ఞానం ఉన్నంత వరకు భయపడుతూనే ఉంటాం మనం. మన ఆత్మ అజ్ఞానం ఉన్నంత వరకు మనం భయపడుతూనే ఉంటాం. జీవితం అంతా భయమే, భవిష్యత్తు గురించి భయం. కనుక అవి పోవాలంటే ఈ విధంగా నువ్వు తెలుసుకో, నీ స్వరూపాన్ని తెలుసుకో, ఈ జగత్తు నిన్నేమి చెయ్యలేదు అన్నారు. పేపర్తో పులిచి తయారు చేస్తారు చూసారా, ఆ థర్మోకాల్తోనో పేపర్తోనో పులి తయారు చేసి నిజం పులిలాగా పెడతాడు, బొమ్మల కొలువులో పెడతాం. ఆ పేపర్ పులి మనల్ని ఏమన్నా చేస్తుందా? ఏం చెయ్యదు. చూడటానికి పులిలాగే ఉంటుంది, కానీ మనల్ని ఏం చెయ్యదు. అది మనల్ని ఏమి చెయ్యదని నీకు ఎట్లా తెలిసింది? అది పులిలాగే ఉన్నదిగా, ఎందుకు భయపడవు? అది పేపర్ టైగర్ అండి, అది ఏం చెయ్యదు మనల్ని అన్నారు. బొమ్మతో ఆడుకుంటాం మనం. జ్ఞానికి కూడా అంతే. ఈ ప్రపంచం అంతా కూడా ఆయనకి ఒక పేపర్ టైగర్ లాంటిది. జ్ఞాని ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకోవడం అంటే ఏమిటి? ఏది జరిగినా కూడా భయపడడు జ్ఞాని. కనుక గౌడపాదాచార్యుల వారు ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య అని తెలుసుకో అంటే పూర్వపక్షి అంటాడు, కాదు కాదు, నువ్వు స్వప్నానికి ఈ జాగ్రత్త ప్రపంచానికి ఎట్లా పోలుస్తారు మీరు? స్వప్నానికి జాగ్రత్త ప్రపంచానికి చాలా తేడాలు ఉన్నాయి కదా, భేదాలు ఉన్నాయి కదా, స్వప్నం లాంటిది అని ఎలా చెప్తారు మీరు అని అడుగుతున్నాడు ఒక పూర్వపక్షి. అంటే ఎవరు? ఈ ప్రపంచము స్వప్నం లాంటిది అంటే నేను ఒప్పుకోను అనేవాడే పూర్వపక్షి. మనమే పూర్వపక్షులు, మనం ఒప్పుకోం కదా. కనుక పూర్వపక్షి ఎక్కడో ఉంటాడు అనుకోకండి, మన మనస్సులోనే ఉన్నాడు. కలలాంటిదే ఈ జగత్ అంటే ఎవరు ఒప్పుకుంటున్నాం మనం? కనుక పూర్వపక్షి ఎవరంటే వినేవాడే పూర్వపక్షి. అర్థమైందా? ఏమంటున్నాడు మొదట కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. స్వప్న ప్రపంచం అయితే ఇట్లా ఉంటుందండి, జాగ్రత్త ప్రపంచం అయితే ఇట్లా ఉంటుంది, కనుక దానికి దీనికి భేదం ఉంది. కనుక ఇది స్వప్న ప్రపంచం లాంటిది కాదు, ఈ మెలకుతో ఉండే ప్రపంచం స్వప్న ప్రపంచం లాంటిది కాదు, ఇది ఎక్కువ సత్యం అంటాడు. ఎవరు? విద్యార్థి, వినే విద్యార్థి. మొదటి లక్షణం చెప్పాడు ఏమిటదంటే, 7వ కారికలో చూసాం, సప్రయోజనత తేషాం. క్రిందటి పేజీలో 73వ పేజీలో అనుకుంటు, ఇది మనం చూసింది 73వ పేజీలో సప్రయోజనత అన్నాడు. సప్రయోజనత తేషాం స్వప్నం విప్రతిపద్యతే. ఏమండి, స్వప్నంలో చూసిన వాటి వల్ల ప్రయోజనం లేదు? స్వప్నంలో చూసిన లాటరీ వచ్చింది, ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అదే మెళకువతో ఉన్నప్పుడు లాటరీ వచ్చింది అనుకోండి, ఆ లాటరీ డబ్బులను ఉపయోగపడతాయి కదా మనకు. ఇది సత్యం అంటే మిథ్య అంటారు ఏమిటి? స్వప్నంలాగా స్వప్నంలో చూసినవన్నీ ఏం ఉపయోగపడవు కదా. సప్రయోజనత తేషాం అంటే మెలకుతో ఉన్నప్పుడు ఉన్నటువంటి వస్తువులన్నీ ప్రయోజనం ఉన్నాయి, అవి ప్రయోజనం లేవు అన్నాడు. దానికి గౌడపాదాచార్యులు వారు ఏం చెప్పారు? కలలో కనేవాడికి కలలో మంచినీళ్ళు, కలలో ఆహారం అన్నీ ప్రయోజనాన్ని ఇస్తాయి నాయన. కలలో వస్తువులు కలగనేవాడికి కలలో ప్రయోజనాన్నే ఇస్తాయి. మెళకుతో ఉన్నవాడికి ప్రయోజనం అనిపించకపోవచ్చు, కానీ కలగనేవాడికి కలలో దాహానికి కలలో నీళ్ళు ప్రయోజనమా కాదా? ప్రయోజనం. ఆకలి అవుతోంది, కలలో అన్నం తినాలి, కలలో అన్నం ఉపయోగపడుతుందా లేదా వాడికి? ఆకలి తీరుస్తుందా లేదా? కలలో అన్నీ ప్రయోజనం లేవంటావు, కలగనేవాడికి నీ జాగ్రత్తలోవి వాడికి ప్రయోజనం లేవు అసలు నిజంగా చెప్పాలంటే కదా. నిద్రపోతున్నాడు, మంచినీళ్ళ కూజా ఉంది పక్కనే కుండ, విపరీతమైన దాహం వేస్తోంది కలలో వాడికి, అర్థమైందా? పడుకున్నాడు, పక్కనే కుండ నీళ్లు పెట్టుకున్నాడు, చల్లటి నీళ్లు. నిద్రపోయినాడు, కల వచ్చింది, దాహంతో ఉన్నాడు, విపరీతమైన దాహం, నీళ్లు దొరకలేదు ఎక్కడ. ఈ పక్కన కుండలో ఉన్న నీళ్లు ఉపయోగపడతాయా? ఉపయోగపడవు కదా. ఏంటి సప్రయోజనం? అంటే కలగనేవాడికి జాగ్రత్తలో వస్తువులు ప్రయోజనం లేవు, మెలకుతో ఉన్నవాడికి కలలో వస్తువులు ప్రయోజనం ఉండవు. దానికి దీనికి సరిపోయింది కదా. ఇంకేమిటి పెద్ద ప్రయోజనం? మెలకుతో ఉన్నప్పుడు ప్రయోజనం అంటావేమిటి? స్వప్నంలో ప్రయోజనం స్వప్నంలో ఉన్నది, అర్థమైందా? అది చెప్పారు మొదట. 8వ కారికలు ఏం చెప్పారు? 2వ డెఫినేషన్ చెప్తున్నారు. పూర్వపక్షి అంటున్నాడు, కాదు కాదు, సరే అదైతే అయింది, ఇంకొకటి చెప్తాను నేను అన్నాడు. ఇట్లా 5 డెఫినేషన్లు చెప్తాడు. ఇప్పుడు 5 డెఫినేషన్ని గౌడపాదాచార్యుల వారు నిరాకరిస్తారు. ఇది 2వది. ఏది? 8వ కారికలో, అపూర్వం స్థాని ధర్మోహి యథా స్వర్గ నివాసిన. కొన్ని అపూర్వమైనటువంటివన్నీ ఉంటాయి, అపూర్వ అనుభవాలు. ఆ అపూర్వమైనటువంటివన్నీ మనం చూస్తున్నాం కదా జాగ్రత్త అవస్థలో, రకరకాల స్వర్గంలో వాళ్ళు చూసినట్లుగా ఐరావతం, దాని మీద పురాణాల్లో అన్నీ చదివిన తర్వాత మనం కూడా ఊహించుకుంటూ ఉంటాం అపూర్వమైనటువంటి కూడా. అపూర్వం అంటే ఏమిటి? ఎక్కడా పూర్వం చూడనటువంటివి అపూర్వం అన్నారు. ఏదో అపూర్వంగా ఉందండి అంటారు. చూశారు మనం కూడా తెలుగులో కూడా అపూర్వంగా ఉందండి అంటే ఏమిటి అర్థం? పూర్వం ఎక్కడా చూడలేదండి అని అర్థం. మనం తెలియకుండానే ఆ పదం వాడతాం. చాలా అపూర్వం, ఇట్లాగే మరి చేయి పెట్టుకొని చాలా అపూర్వంగా ఉందండి అన్నాడు. ఆ అపూర్వం అంటే ఏమిట్రా అంటే ఏమీ లేదు, పూర్వం చూడలేదు, ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను అని అర్థం. అంతే కదా, అపూర్వంగా ఉందండి అన్నాడు అందుకని సత్యం కళలో ఏం అపూర్వమే ఉంటాయి, ఇక్కడ అపూర్వమేనని చూస్తున్నా కదా నేను అంటే యునీక్ అంటారు ఇంగ్లీష్లో, యునీక్గా ఉంటుందన్నారు. దానికి ఏమంటున్నారు గౌడపాదాచార్య వారు, జాగ్రత్తలో కూడా మనం అపూర్వమైన చూసినప్పటికీ కూడా అవన్నీ వేటి ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి, స్థాని ధర్మోహి అన్నాడు. అంటే ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉందే కానీ అపూర్వం అనేటువంటిది వాడి మనస్సుకు సంబంధించిదే కానీ అది నిజంగా అపూర్వం కాదు. ఒకడికి అపూర్వమైనది ఇంకొకటికి అపూర్వం కాదు. ఇదే ఉందండి అంటాడు వాడు. మనం ఆహో అన్నది, అవతల వాడే ఉంటాడు ఆ ఏముందండి అంటాడు. కనుక స్టాండ్ పాయింటే కానీ ఇది నిజంగా అపూర్వం కాదు, అది సత్యత్వం లేదు. అపూర్వత్వం అనేటువంటిది జగత్ సత్యానికి ఒక ఆధారంగా నువ్వు చూపించలేవు. అపూర్వం అనేటువంటిది ఈ జగత్తు సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక లక్షణంగా నువ్వు చెప్పడానికి వీలు లేదు అంటారు గౌడపాదాచార్యులు వారు. అన్నీ అపూర్వం చూసామండి అంటారు. చాలామంది నోరు తెరిస్తే ఇదే మాట్లాడుతుంటారు, అవునండి ఆ పుస్తకాలు చదివి ఈ పుస్తకాలు చదివి అపూర్వాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇందాక ఒక ఆయన చెప్తున్నారు, అక్కడ ఎవరో సిద్ధరు ఉన్నట్ట పూండి దగ్గర, ఆయన భూమిలోనే ఉన్నట్ట చాలా సంవత్సరాలు, అది తవ్వినప్పుడు ఆయన పైకి వచ్చాట, పైకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఉన్నట్ట, ఉన్న తర్వాత అందరూ పండ్లు ఇస్తూ ఉంటే పండ్లు పూలని అవన్నీ రూమ్లో విసిరేస్తుండేవాట. ఆయన విసిరేస్తే అవన్నీ రూమ్లోనే ఉండేవిట, చెడిపోయేవి కాదుట, నెలలైనా వారాలైనా కూడా. రేపు వెళ్ళి చూసొస్తారు అందరూ. నెలలైనా వారాలైనా చెడిపోకుండా అట్లాగే ఉంటాయిట, ఆ ఉన్నవే మళ్ళీ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంటాడట. అపూర్వం కదండి, మరి అపూర్వం. దాన్ని ఆయన చూడటానికి ఇప్పుడు లేరులేండి ఆయన, ఆ స్థలం చూడటానికి పోతుంటారు జనం, ఆయన పేరు మీద ఏదో కట్టారు. ఇట్లాంటివన్నీ అపూర్వం అన్నీ చూడటానికి వెళుతూ ఉంటారు. అపూర్వమైనంత మాత్రాన సత్యం కావాలని ఎక్కడా లేదు అన్నారు. ఎందుకంటే అది స్థాని ధర్మ, తానయం ప్రేక్షతే గత్వా యథా ఇహ సుశిక్షిత. సుశిక్షిత అంటే ఒక పండితుడు బాగా చదువుకున్నాయన, సుశిక్షితుడు బాగా చదువుకున్నాయన, యథా ఇహ ఈ భూమి మీద కూడా ఫలానా ఫలానా చోటుకి వెళ్ళి తన పాండిత్యాన్ని అంతా చూపుతూ ఉంటాడు. అంటే చాలా గొప్పవాడు, బాగా వెల్ ట్రైన్డ్ అన్నమాట, సుశిక్షిత. అటువంటి వ్యక్తి ప్రేక్షతే గత్వ ఆ స్థలాలకు వెళ్ళి అన్నీ చూసి వస్తాడు, అన్నీ చూసి వస్తాడు ఈ భూమి మీద ఉన్నవాడే. వెళ్ళి చూసి వచ్చినంత మాత్రాన అవన్నీ సత్యమైతే అంటావా, అపూర్వమైనంత మాత్రాన సత్యం కావడానికి వీల్లేదు అన్నారు. తర్వాత కారిక చదువుతాం, 9వ కారిక. ఇందులో 3వ డెఫినేషన్ ఇస్తున్నారు 9వ కారికలో. డెఫినేషన్ అంటే ఏమిటి? లక్షణం. లక్షణం అంటే ఏ లక్షణం? ఈ ప్రపంచం అనేటువంటిది మిథ్య కాదు అనే అబ్జెక్షన్తో కూడినటువంటి లక్షణం. లక్షణం అంటే ఏముంది? నేను ఒప్పుకోను ఈ జగత్ అనేది మిథ్య అంటే నేను ఒప్పుకోను, కలలాగా ఇది నాకు పరమసత్యం. మనల్ని అబ్జెక్ట్ చేస్తాడనమాట. ఎవరు గురువు గారిని అబ్జెక్ట్ చేస్తుంటాడు స్టూడెంట్ మొదట్లో వినేటప్పుడు, మీరు చెప్తారు కానీ అండి అది ఎట్లా అబద్ధం అవుతుంది అని అబ్జెక్ట్ చేస్తూనే ఉంటుంది మనస్సు. పైకి చెప్పరు, పైకి చెప్పరు కానీ లోపల లోపల ఉంటుంది. ఆవిడేదో చెప్తుంటారు స్వామిని వారు, కానీ మనకు అదంతా ఇదే మనకు లోపల లోపల అబ్జెక్షన్ అనమాట. తర్వాత 9వ కారిక 76వ పేజీ. ఇక్కడ కూడా ఒక కరెక్షన్ ఉంది. మొదటి లైన్లో కరెక్షన్ కాదు, విసర్గ పెట్టుకోవాలి. త్వంతః స్వప్న వృత్తావపి త్వంతః, అక్కడ రెండు చుక్కలు పెట్టుకుంటే విసర్గలాగా. చేతస, తర్వాత 2వ లైన్లో బహిశ్చేతో గృహీతం సత్, సత్ అని ఉండాలి, సదా అని ఉన్నది సత్ అని రాసుకోండి సత్. తర్వాత ద్రష్టం అని ఉంది దృష్టం అని రాసుకోండి. ద్ర అనుంది, ధృ రాయాలి, రుత్వం రాయాలి. దృష్టం చదువుతాం.
స్వప్న వృత్తామపి త్వంతః చేతసా కల్పితం త్వసత్ బహిశ్చేతో గృహీతం సత్ దృష్టం వై తథ్యమేతయో.
స్వప్న నకార ప్రాలా కనపడుతోంది, స్వప్న ఉంది. స్వప్న వృత్తావపి, స్వప్న లేదు, స్వప్న దీర్ఘం అక్కర్లేదు, స్వప్న. మూడవ డెఫినేషన్ అంటే పూర్వపక్షి అయినటువంటి స్టూడెంట్ ఏమండి, ఈ జగత్తు సత్యం స్వప్నం లాంటిది కాదు, కారణం ఏమిటంటే చెప్తున్నారు. స్వప్న వృత్తామపీతు అంతః, దీని సారాంశం ఏమిటంటే కలలో వచ్చేవన్నీ కూడా లోపల ఉంటాయండి, మన మనస్సులో ఉన్నాయి, మన లోపలే ఉన్నవే కలలో కనపడుతున్నాయి. కల వచ్చిందనుకోండి, కలలో చూసిన వస్తువులన్నీ బయట నుంచి వస్తున్నాయా? లేదు కదా, మన లోపల నుంచే మనకు బయట ఉన్నట్టుగా కనపడుతున్నాయి, అందుకని అంతః. కానీ జాగ్రత్త ప్రపంచంలో ఏనుగును చూస్తున్నాను, అది బయట ఉందా లోపల ఉందా? బయట ఉన్నది. బహిహి, కనుక లోపల ఉన్నవన్నీ అసత్యం అండి, బయట చూసేవన్నీ సత్యం అన్నాడు. కనుక మీరు స్వప్నానికి జాగ్రత్తకి పోల్చకండి అంటున్నాడు. ఏమిటది చూడండి, స్వప్న వృత్తౌ అపి, స్వప్న వృత్తి అంటే అవస్థ, స్వప్న అవస్థలో, స్వప్న వృత్తౌ అపి, స్వప్న అవస్థలో కూడా అంతః కల్పితం. అంతః అంటే లోపల, మన మనస్సులోనే అన్నీ కల్పించబడినాయి, మనస్సే కల్పిస్తుంది అన్నిటినీ, ఏనుగు చూస్తుంది, పులులు చూస్తుంది, మనస్సే. ఆలోచనలే కలలో బహిర్గతం అవుతూ ఉంటాయి కల లోపల. మనం కలలో చూసిన వస్తువులన్నీ మనకు బయట ఉన్నాయా లోపల ఉన్నాయా? మనకు లోపల ఉన్నాయి, అదే చెప్తున్నారు. స్వప్న అంతః అన్నారు, కల కనేటప్పుడు కలలో వస్తువులన్నీ మన లోపల ఉంటాయి. చేతసా కల్పిత, మన మనస్సు చేత కల్పించబడినాయి అవన్నీ కూడా. ఎవరెవరి మనసు వారి వారి కలలను సృష్టిస్తుంది. ఈ రాత్రికి మీకేం కళలు వస్తాయో మీకు తెలియదు కదా, వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ రాత్రికి మీకేమేమి కళలు వస్తాయి వచ్చిన తర్వాత తెలుస్తుంది, అది ఒక్కొక్కసారి తెలియదండి, అవి తెలియవు కొన్ని. చేతసా కల్పిత అంతః, అర్థమైంది కదా, మనస్సు చేత కళలన్నీ మనసులో లోపల అంతఃకరణలో కల్పించబడినాయి అన్నారు. సరే, కనుక అసత్, అందుకని అవన్నీ కూడా నిజం కాదు. అసత్ అంటే ఏమిటి? నిజం కాదు, ఒప్పుకుంటాను నేను, అవన్నీ లోపలే కల్పించబడినాయి మనసు చేత, కనుక అవి నిజం కాదు. కానీ ఏమిటి కానీ, ఈ జాగ్రత్త ప్రపంచం బహిహి చేతో గృహీతం, ఈ బయట చూసే వస్తువులన్నీ కూడా, మా ఫ్రిడ్జ్ అబద్ధం అంటారా, మా సోఫా సెట్ అబద్ధం అంటారా, మా టీవీ సెట్ అబద్ధం అంటారా, మా ఇంట్లో కుక్క పిల్ల ఉంది అబద్ధం అంటారా? బహిహి గృహీతం, మనస్సు చేత ఇవన్నీ చూడబడుతున్నాయి బయట, అవన్నీ లోపలంటే కల్పించామండి, నేను ఒప్పుకుంటాను, ఇవన్నీ కల్పించలేదే. ఏనుగు, పులి, జుంబో సర్కస్ వచ్చిందట, అవన్నీ అబద్ధం, స్వప్నం లాంటివి అంటే పోయి కరుస్తుంది మనం. జుంబో సర్కస్ అక్కడికి వెళ్ళి వాడన్నీ పుల్లు, టైగర్ మాస్టర్ వస్తాడు, రింగ్ మాస్టర్, రింగ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మా స్వామిని చెప్పారు అంతా స్వప్నమే అని చెప్పారు, నిజం కాదన్నారు అని చెప్పి ఆ రింగ్ మాస్టర్ రింగ్లోకి ఒక్కసారికి వెళ్ళండి లోపలికి, ఏమవుతుంది తెలుసా, ఖాళీ అవుతాం మనం, మనం బ్రేక్ఫాస్ట్ అయి కూర్చుంటాం టైగర్కి. అడుగుతున్నాడు, ఏమిటండి మీరు చెప్పేది, ఇది కళ, అది కళ వేరే, ఇది వేరు. కళలో పులి వచ్చింది, నా వెంట పడింది, నన్ను తింటున్నట్టుగా భయపడ్డాను, నేను లేచి కూర్చోనని బాగానే ఉన్నాను మంచం మీద, అవన్నీ కల్పించబడినాయి. ఇక్కడ కనుక తింటే నేను అవుట్. చెప్పేది వాడు కరెక్ట్గా ఉంది కదా, అబ్జెక్షన్ కరెక్ట్గా ఉంది కదా. అందుకని చేతో గృహీతం బహిహి, చేత అంటే మనసు చేత, బయట బహిహి అంటే వెలుపల గ్రహించబడిన ఇవన్నీ కూడా. కనుక సత్, ఇవన్నీ సత్యం. కలలో చూసినవన్నీ మనసు వల్ల కల్పించబడడం వల్ల అవన్నీ అసత్, సత్యం కాదు. మెలకుతో ఉన్నప్పుడు నేను చూసేవన్నీ కూడా ఇప్పుడు నేను ఇన్ని సెవెరలు బంగారం వేసుకున్నానండి, ఇదంతా మిథ్య అంటారా? ఇన్ని బంగారపు గాజులు వేసుకున్నాను, ఇదంతా మిథ్య అంటారా? ఎవరన్నా అడిగి వచ్చి ఇదంతా మిథ్యే కదా, నాకు ఇచ్చేయమంటే ఇచ్చేసేదా? ఒకటే రెండా ఇట్లా ఉదాహరణలు చూసుకుంటే ఇంకెన్నో. అందుకని చాలామంది ఏమండి, దేవుడు ఉన్నాడు పూజ చేయమంటే చేస్తాం ఒప్పుకుంటాం, కానీ అంతవరకు పెట్టుకోండి మీ వేదాంతాన్ని, మరి టూ మచ్గా చెప్తే మాత్రం మేము అప్పుడే వాకిట్ దగ్గర నుంచి అట్నుంచి వెళ్ళిపోతాం. చాలామంది సైలెంట్గా భగవద్గీతకే మాత్రం వస్తారండి, ఉపనిషత్తుకు రారు, తెలుసా? అదంతా మనకు వద్దులేండి అంటారు. ఎందుకంటే ఇవన్నీ అసత్యం అంటామని, నీకున్నటువంటి ఇల్లు అసత్యం అంటాం కదా. అందుకని భగవద్గీతకు మాత్రం వచ్చి ఐఎమ్ హ్యాపీ విత్ భగవద్గీత, ఉపనిషత్తులన్నీ వద్దులేండి మనకెందుకు అంటాడు. ఎందుకంటే అవన్నీ మిథ్య అంటుంది ఉపనిషత్తు. కృష్ణ పరమాత్మ ఎక్కడ మిథ్యని చెప్పరు ఆయన. దేవుణ్ణి పూజించు, ఆయన్ని ఆరాధించు, ఆయనకు నువ్వు దాసోహం అయిపో, శరణాగతుడు అయిపో అని చెప్తాడు. చాలా బాగుంటుంది అదైతే. ఇదైతే ఏముంది, నీ ఆస్తి మిథ్య, నీ ఇల్లు మిథ్య. అందుకని ఉపనిషత్తులకి ఎవరు చాలామంది రారు, వచ్చినా అర్థం కాదు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, బహిహి చేతో గృహీతం, బహిహి వెలుపల మనసు చేత గ్రహింపబడినవన్నీ కూడా సత్ అన్నారు గౌడపాదాచార్య వారు. ఒక్క మాటలో తీసిస్తున్నారు, ఏతయోహో వైతథ్యం దృష్టం అన్నారు. ఏతయోహో అంటే ఈ కలలో చూసినవి, మనసు చేత కల్పింపబడినవి కలలో, లోపల ఈ మనస్సు చేతనే బయట గ్రహింపబడినవి, ఈ రెండూ కూడా నువ్వు లోపల చూసిన మనసు లోపల, మనసు చేత బయట గ్రహింపబడిన ఈ రెండూ కూడా వైతథ్యం మిథ్యా అన్నాడు. ఇవి సత్యం కాదు. ఎప్పుడు దృష్టం, ఎప్పుడైతే తురియ జ్ఞానాన్ని నువ్వు పొందుతావో, తురియ జ్ఞానాన్ని చతుర్థ పాదమైనటువంటి తురియ జ్ఞానాన్ని నువ్వు పొందుతావో, ఆ తురియ జ్ఞానం దృష్టిలో చూస్తే ఈ బాహ్య ప్రపంచం కూడా మిథ్య, మెలకు ఉన్నవాడి దృష్టిలో చూస్తే కల మిథ్య, కల అసత్యం. కానీ పారమార్థిక దృష్టిలో, ఆత్మదృష్టిగా నేను ఆలోచించి చూస్తే ఈ వ్యావహారికం కూడా మిథ్య, సత్యం కాదు అన్నారు. మనం ఇప్పుడు గ్రహించలేకపోయినా కూడా కనీసం ఆఫ్టర్ 25 ఇయర్స్ వీ కెన్ అండర్స్టాండ్. సిల్వర్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీనా, 50 ఏళ్ళకే గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ అవుతుందండి. ఒక సిల్వర్ జూబ్లీ అయితే కానీ మనకి రక్తంలోకి ఊరదు ఇదంతా, పర్వాలే. 25 ఏళ్ళకు కూడా ఊరిందంటే మహాపుణ్యం చేసుకున్నట్టే, లేకపోతే 25 జన్మలకైనా. అందుకని ఇప్పుడు విన్నది వృధా పోదు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విన్నది వస్తే ఈ జన్మలో వస్తుంది అనుకోండి, లేకపోతే ఏముంది నష్టం? బ్రాడ్ ఫార్వర్డ్ అన్నారు. బ్రాడ్ ఫార్వర్డ్ అంటే ఏమిటి? నెక్స్ట్ జన్మ. కనుక ఇప్పుడు మీరు వినేది రిజిస్టర్ అవుతోంది మీ మనసులో, జాగ్రత్త, ఎక్కడికి పోదు. మీలందరికీ వస్తుందండి, మిగతా వాళ్ళకి చెప్తున్నాను, మీ అందరికి ఇక్కడే వస్తుంది. కనుక దృష్టం అంటే ఇక్కడ తురియ జ్ఞాని అని అర్థం. తురియ జ్ఞానం వచ్చినప్పుడు తర్వాత కారిక 10, జాగ్రత్ వృత్తావపి త్వంతః చేతసా కల్పితం త్వసత్ బహిశ్చేతో గృహీతం సత్ యుక్తం వైతథ్యమేతయోః. ఇందులో కూడా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. కరెక్షన్స్ ఏం లేదు, విడిచి రాసుకోవాలి. బహిశ్చేతో గృహీతం సత్ యుక్తం సద్యుక్తం అన్నారు. కలిపి చదివితే సద్యుక్తం, బహిశ్చేతో గృహీతం సత్ ప్లస్ యుక్తం, యుక్తం వైతథ్యం. ఇందులో వేరే డెఫినేషన్ ఏం లేదు, ఇందాక చెప్పిన దాన్నే ఇప్పుడు లాజిక్గా చెప్తున్నారు, ఇంకొంచెం రీఎస్టాబ్లిష్ చేయడం అంటారు, ఎంఫసిస్ చేస్తున్నారు. యుక్తం అంటే ఏమిటి? లాజిక్, రీజన్, హేతు, దృష్టాంతం, ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. ఇందులో జాగ్రత్త సేమ్ సేమ్ కారిక, ముందు చెప్పినదే కారికే, అక్కడ దృష్టం, ఇక్కడ యుక్తం. జాగ్రత్ వృత్తావపితు అంతః, అదే మీనింగ్. అక్కడ స్వప్న దృష్టావపితు అంతః అన్నాడు, స్వప్న దృష్టావపితు అంతః అన్నాడు, స్వప్నంలో లోపల చూస్తే అన్నాడు. ఇక్కడ వీరేం చెప్తున్నారు, జాగ్రత్తలో గనక లోపల కూడా చూస్తాం కదా, మనసులో ఊహించుకుంటాం కదండి. జాగ్రత్తలో చాలా ముఖ్యమైన కారిక ఇది. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి మనం అటెంటివ్గా కూర్చోవాలి, నిటారుగా. ఏం చెప్తున్నారు తెలుసా, కలలో చూసేవన్నీ మనసులో లోపల కల్పింపబడుతున్నాయి అన్నావు నువ్వు, కనుక అది అసత్యం అంటున్నావు. జాగ్రత్తలో బయట చూసేవన్నీ నిజం అని చెప్పి అంటున్నావు. గౌడపాదాచార్య వారు అడుగుతున్నారు వాడిని, బయట చూసేవన్నీ జాగ్రత్త వ్యవస్థలో మెలకువతో, జాగ్రత్త అంటే తెలుసు కదా, మెలకువ, మెలకువతో ఉన్నప్పుడు చూసేవన్నీ బయట చూస్తున్నాను అవి సత్యం అంటున్నావు. నేను అడుగుతాను, మెలకువతో ఉన్నప్పుడు కూడా కొన్ని వస్తువులు నీ మనసులో చూస్తావు తెలుసా, నీకు మనసులోనే ఊహించుకుంటావు. భూమి కొన్నాడు, ఇంకా ఇల్లే కట్టలేదు, ఇల్లు ఊహించుకుంటున్నాడు. ఇల్లు కట్టలేదండి, ఇంకా ఇల్లంతా ఊహించుకుంటున్నాడు. ఫలానా చోట కిచెన్ ఉండాలి, ఫలానా చోట డ్రాయింగ్ రూమ్, ఫలానా చోట గ్రీన్ రూమ్, 2 ఫ్లోర్స్, గార్డెన్, ఫ్రంట్, కార్ పార్కింగ్, అన్నీ ఎక్కడున్నాయ్యా? అవన్నీ బయట ఉన్నాయా, లోపల ఉందా? నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నావా లేదా ఇప్పుడు? కనుక అవి లోపల ఉన్నంత మాత్రాన అబద్ధం అని చెప్పి అని అంటావా ఇప్పుడు? ఇప్పుడు లోపలే కదా ఉన్నాయి, ఇవి మెలకుతూనే ఉన్నారు కదండి. ఇప్పుడు పెళ్ళి కాబోయే అమ్మాయి భర్త ఎలా ఉండాలని ఊహించుకుంటుంది, ఊహించుకునే భర్త బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? మీరు కూడా ఊహించుకునే ఉంటారు కదా, పెళ్ళి కాకముందు అబ్బాయి కూడా ఊహించుకుంటాడు అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలని. ఆ ఊహించుకున్నటువంటి వుడ్బి లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? లోపలే. కనుక లోపల ఉన్నావు, అది స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ? మెణుకుతో ఉన్నప్పుడు ఊహిస్తున్నావా, నిద్రపోయినప్పుడు ఊహించావా? మెణుకుతో ఉన్నప్పుడే. ఒక ఊహ, రెండు ఊహలండి, మనోరాజ్యానికి దానికి ఇంకా ఆనకట్టలే ఉండవు కదా. ఎన్ని ఊహించుకుంటాం, మనవడు పుట్టాడు పాకుతూ ఉన్నాట, ఇంకా పెళ్ళి కాలేదు అబ్బాయికి, అబ్బాయికి పెళ్ళి కాలేదు, అబ్బాయికి పెళ్ళయ్యి కోడలు వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత మనవడు పాకుతూ పాకుతూ వచ్చి ఈయన కాలు మీద తొడ మీద కూర్చున్నాడు, ఊహించుకుంటున్నాడు. ఎందుకంటే తాతయ్య కావాలని ఒకటే ఆశ ఆయనకి, ఊహించుకుంటున్నాడు. ఆ ఊహించుకున్న మనవడు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? లోపల ఉన్నాడు. అప్పుడు మెలకువతో ఉన్నప్పుడే కదా జరుగుతుంది, కనుక ఆ మెలకువతో ఉన్నప్పుడు మనసులో ఊహించినవన్నీ కూడా సత్యమా అసత్యమా? అసత్యం అవునా? అదే చెప్తున్నారు చూడండి. జాగ్రత్త వృత్తావపితు అంతః, జాగ్రత్త సమయంలో, వృత్తి అంటే అవస్థ, జాగ్రత్త అవస్థలో అంతః చేతసా కల్పితం తు అసత్, మనస్సు చేత కల్పింపబడినవన్నీ కూడా అసత్తే కదా, సత్తు కాదు కదా, నిజం కాదు కదా. మా అబ్బాయి పాస్ అయినట్లు, ఐఐటిలో చేరినట్టు, ఉద్యోగం వచ్చినట్టు, వాడు కమిషనర్ అయినట్లు, ఇవన్నీ నీకు ఊహిస్తున్నావు, అవన్నీ సత్యమా? సత్యం కాదు కదా. కనుక సత్యంగా అనేటువంటివన్నీ కూడా మెలుకుతో ఉన్నప్పుడు కూడా వస్తున్నాయా లేదా నీకు? కనుక మనసులో కల్పించినంత మాత్రాన అది నిద్రలో మాత్రమే అనవాకు, కలలో మాత్రమే. మెలకుతో ఉన్నప్పుడు కూడా ఇదొక కల, బయట అవి లోప, నిద్రపోయేటప్పుడు కలలో ఉన్నవి లోపల ఉన్న కల అది, ఇది మెలకుతో ఉన్నప్పుడు కల, పగటి కల. అబ్బా అది మీకు చెప్పాలే, డే డ్రీమింగ్ అంటారు చూసారా, డే డ్రీమింగ్, పగటి కళ. వరే ఆ క్యాజువల్ సిందయ్య, ఆ కథ తెలుసు కదా మీకు, వాడు ఇట్లాగే నిద్రపోవచ్చు, కుండలు చేసేవాడా, గాజు పాత్ర సామానాన్ని పక్కన పెట్టుకొని నిద్రపోతూ కలగంటాడు వాడు. అల్లా ఏదో అద్భుత దీపం ఏదో ఉంది కథ. ఆ కళలో భార్య ఏమండి పాలు అని తీసుకొని వస్తే ఒక కాలు ఇట్టన్నట్ట మెళుకు వచ్చింది, అన్నీ పగిలిపోయినాయి సామాన్లన్నీ, ఎవరు లేరు అక్కడ, అంటే నిద్రపోవడంలే కలకంటున్నాడు, పగటి కళలు. ఇది చెప్తే మనకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే పగటి కళలన్నీ కంటా నేను ఎన్ని కళలు కన్నానండి, నా కళలన్నీ వమ్మైపోయినాయి కదా, ఎన్ని కళలు కన్నానండి, ఈ పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, అంటే ఎన్ని కళలు కన్నాను అని అర్థం. కళలు కన్నానంటే బాగుండదని, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, ఆశలు పెట్టుకున్నానంటే ఎన్ని కళలు కన్నాను నేను, ఏమీ జరగలేదు కదా. మా అమ్మాయి ఇట్లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను ఆశపడ్డాను, నేను చెప్పిన మాట వినకుండా ఎవరినో చేసుకుంది. అబ్బాయి చూడకపోతే మరీ ఎంతకంటే, నేను వాళ్ళ మీద ఎట్లాంటి ఆశలు పెట్టుకున్నాను, వాడు ఇంత చదువుకోవాలి అంత చదువుకోవాలని చెప్పి ఆశ పెట్టుకొని చేస్తే నాకేమన్నా ఆనందం ఇచ్చాడా? అవన్నీ ఏమిటండి? అవన్నీ జాగ్రత్త అవస్థలు జరిగినవే కదా, అవన్నీ అబద్ధమైపోయినాయా లేదా? అంతే, అది కూడా అంటున్నారు బహిశ్చేతో గృహీతం సత్. బహిశ్చేత అంటే మనస్సు జాగ్రత్తలో ఉన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు నువ్వు అన్నీ బయట గ్రహించినవన్నీ కూడా మనసు చేత వైతథ్యం అన్నారు, అవి కూడా నిజం కాదు. మనోకల్పనలన్నీ కూడా మెలకువతో ఉన్నప్పుడు చేసిన మనోకల్పనలన్నీ కూడా నిజం కాదు, కాబట్టి అవన్నీ నువ్వు జాగ్రత్త అవస్థలోనే చేసావు కదా, అప్పుడు జాగ్రత్త అవస్థ సత్యం అవుతుందా? కాదు కదా, సత్యం కాదు అన్నారు. సత్ సత్యం అయినప్పటికీ కూడా, సత్యం అంటావా నువ్వు వీటిని? నువ్వు సత్ అంటే నేనేమంటాను తెలుసా? ఏతయోహో యుక్తం వైతథ్యం. ఏతయోహ అంటే ఈ స్వప్న జాగ్రత్తలు రెండూ కూడా, ఈ స్వప్నం జాగ్రత్తలు ఈ రెండూ కూడా, ఈ మెలకువతో ఉండడం కలగనడం ఈ రెండూ కూడా వైతథ్యం, నిజం కాదు, అన్రియల్, అసత్యం, అబద్ధం. యుక్తం అంటే ఇది న్యాయం, ఇది హేతుబద్ధం, ఈ విధంగా నువ్వు అర్థం చేసుకోవాలి అన్నారు. అవి లోపల ఉన్నాయోడం వల్ల అది సత్యం, ఇది బయట ఉండడం వల్ల సత్యం. అంటే ఇప్పుడు మనోకల్పనలు మెలకుతో ఉన్నప్పుడు వచ్చేవన్నీ సత్యమైనయ్యా, కనుక జాగ్రత్త అవస్థ కూడా సత్యం కాదు అన్నారు. తర్వాత 11, 12, 13 తర్వాత చదువుతాం. 14, 15 పూర్వపక్షి 4, 5 డిఫినేషన్ ఇస్తున్నారు ఇందులో. అది అయిన తర్వాత 11కి వస్తాం. ఇప్పుడు 3 చూసాం, 14 శ్లోకంలో 14వ కారిక 15వ కారిక. కనుక 14 శ్లోకం చదువుతాం మొదట. 81వ పేజీల క్రింద 4వ డెఫినేషన్. 3 అయినాయి 4.
చిత్తకాలాహి ఎంతస్తు ద్వయకాలాశ్చ ఏ బహిహి కల్పితా ఏవ తే సర్వే విశేషో నాన్య హేతుకః.
నాలుగో డెఫినేషన్ ఏంటంటే చిత్తకాలం ద్వయకాలం అని రెండు. దీని ఇది కొంచెం కష్టం ఈ శ్లోకారిక, కానీ జిస్ట్ సారాంశం చెప్పి తర్వాత శ్లోకం కారిక చూస్తాం. చిత్తకాలం ద్వయకాలం అంటే, ఇప్పుడు ద్వయకాలం అంటే ఏమిటంటే మనకు మెలకువతో ఉన్నప్పుడు రెండు కాలాలు ఉన్నాయి. ఏమిటో తెలుసా? అంటే ఇక్కడ టైం అని కాదు కాలం అంటే. ద్వయకాలం అంటే కాలం అంటే టైం కాదు, ఇక్కడ అవస్థలు. ఏమిటంటే మనం ఒకటి చూస్తాం, కారు చూస్తాం బయట, ఓకే, చూసిన తర్వాత మళ్ళీ మనం లోపల ఉంటాం, అంటే ఫలాన్ని చూస్తాం మొదట ప్రత్యక్ష అనుభవం, తర్వాత మళ్ళీ ఏం చేస్తాం గుర్తు చేసుకుంటాం, ప్రత్యభిజ్ఞ అంటాం. పోయినసారి చెప్పానా దేవదత్తుడు విష్ణుదత్తుడు చెప్పానా, సోయం దేవదత్త, లాస్ట్ వీక్ క్లాస్ గుర్తు చేసుకోండి. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అన్నాం. ఆ దేవదత్తుడిని అప్పుడు చూశాను, ఇప్పుడు అతన్నే చూస్తున్నాను అన్నాడు. అప్పుడు చూసినప్పుడే ప్రత్యక్ష అనుభవం, ఎప్పుడు కుంభకోణంలో చూసినప్పుడు ప్రత్యక్షంగా స్కూల్లో చూశాను వాడిని, ఒకే బెంచ్ మీద కూర్చునేవాడం పక్క పక్కన, దాన్ని ప్రత్యక్ష అనుభవం అంటారు. ఇప్పుడు చూస్తున్నాను మద్రాసులో 40 ఏళ్ల తర్వాత గుర్తు చేసుకుంటున్నాను వాడే వీడు అని, వాడే వీడు అన్నప్పుడు ఏమిటిది? ప్రత్యభిజ్ఞ, రికాగ్నిషన్ అంటారు. అది కాగ్నిషన్ అయితే ఇది రికాగ్నిషన్. అది కాగ్నిషన్ అంటే ఏమిటి? జ్ఞానం. వాడు దేవదత్తుడు. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అంటే ఏమిటి? జ్ఞాపకం చేసుకోవడం. ప్రత్యభిజ్ఞ, అది ప్రత్యక్ష అనుభవం. అది ప్రత్యక్ష అనుభవం. అందుకని రెండు అనుభవాలు అన్నమాట. ప్రత్యక్ష అనుభవం, అనుభవకాల అనుభవం. అనుభవకాలం అన్నది ప్రత్యక్షం. ప్రత్యభిజ్ఞ అనేటువంటిది ఇప్పుడు. అనుభవకాలం పాస్ట్, 40 ఏళ్లకు ముందు. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అంటే ఎప్పుడో జరిగిపోయినది, సంవత్సరాల క్రిందటిది కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను. కనుక ద్వయకాలం. ఆ కాలం అంటే ఇక్కడ అది కూడా తీసుకోవచ్చు. ద్వయకాలం అంటే రెండు చిత్తాలండి, రెండు. అప్పుడు నా మనసు వాడిని చూసింది, తెలుసుకున్నది. ఇప్పుడు వాడిని చూస్తున్నది, తెలుసుకున్నది. పాస్ట్ అండ్ ప్రజెంట్. భూతకాలంలో దేవదత్తుడు, వర్తమాన కాలంలో దేవదత్తుడు. ఇది ప్రత్యభిజ్ఞ, అది ప్రత్యక్ష అనుభవం. రెండు ఉన్నాయా లేదా? మనమే ఎంతోమందిని మన పాత స్నేహితులను చూసి, నువ్వా, అదే ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నాడు. ఎక్కడో చూసినట్టుగా ఉంది అంటే ప్రత్యభిజ్ఞ అని అర్థం. ఎక్కడో అనేది ప్రత్యక్షం, ప్రత్యక్ష అనుభవం. ప్రత్యక్ష అనుభవం, ఇప్పుడు అనుభవం. ఈ అనుభవాన్ని ప్రత్యభిజ్ఞ అంటాం. దాన్ని ద్వయకాలం అంటారు. కానీ కళలో ఏమండి, కళలో మనం ఒకటి చూస్తాం. కళలో మెళకు వచ్చిన తర్వాత మళ్ళీ కనపడుతుందా? అది కళలో చాలా వరకు, కొన్నిసారి చెప్పానా, అదేమిటో మామిడికి క్లాసుకి వచ్చేటప్పుడు మిగతా కళలన్నీ వస్తాయి నాకు పొద్దున పూట. ఎవరినో మనం రక్షిస్తున్నట్లుగా కలొస్తూ ఉంటుంది. వాడిని రక్షిస్తున్నట్టుగా ఉంటాం, పాపం బయటికి లాగుతూ ఉంటాం నీళ్ళలో నుంచి. సగం లాగాను, ఇంకా లాగలేదు, బయట లోపలే ఉన్నాడు, మెళకు వచ్చింది. లేకపోతే మనల్నే బయటికి తీస్తున్నారనుకోండి ఎవరన్నా, పాపం మనల్ని ఎవరినన్నా గోతిలో పెడితే మనల్ని రక్షిస్తున్నాడు వాడు. అప్పుడు మనం రక్షిస్తున్నట్టుగా మనం కలగంటున్నాం. మనల్ని చెయ్యి అందించి మనల్ని పైకి లాగుతున్నట్టుగా మనం కలగంటున్నామండి. కలగనేటప్పుడు మనకు మెడుకు వచ్చేసింది, అయ్యయ్యో సగమే లాగాడు నన్ను, నేను గోతిలోనే ఉండిపోతానేమో అని అనుకుంటారా? గొయ్యి లేదు, నేను పడను లేదు. చూడండి, గౌడపాదాచార్యుల వారు ఎంత ఆలోచిస్తారో చూసారా? మన బుర్రలు ఉన్నాయి ఎందుకు? అందుకని కళలో చూసినవి పరుసుపోయినట్టుగా కలొస్తుంది. లేచి చూసుకుంటే అన్నీ లోపలే ఉంటాయి, మంచిదైపోయింది. అవన్నీ మళ్ళీ మనకు కనపడతాయా? అక్కడ ప్రత్యక్ష అనుభవం కళలో, తర్వాత ప్రత్యభిజ్ఞ అనేది ఏమైనా ఉందా? మెడకు వచ్చిన తర్వాత ఆ మనిషి ఏమైనా మన దగ్గరికి వస్తాడా? అది ఒకసారి చెప్పారు ఇక్కడే మొదటి కార్యక్రమంలో, మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు చిత్తకాలం అదంటే ఏమిటి? అందులో ప్రత్యక్ష అనుభవమే కానీ కళలో ప్రత్యభిజ్ఞ రాదు, ప్రత్యభిజ్ఞ ఉండదు. డ్రీమ్ గర్ల్ని చూశాడు, డ్రీమ్ గర్ల్ అమ్మాయిని కళలో చూశాడు. మెడకు వచ్చిన తర్వాత అమ్మాయి లేదు, బొమ్మ లేదు, ఏమీ లేదు. ఏదైనా చూస్తే మనం చూసిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందామంటే ఏమండి, నిన్న సగమే చేశాను, దోశ వేస్తూ దోశ వేస్తూ ఉన్నట్టుగా కలొచ్చింది, దోశ వేస్తున్నట్టుగా కలొచ్చింది అనుకోండి, అది తీయడం ప్లేట్లో ప్లేట్లో వేసేటప్పుడు టైం నిద్ర వచ్చి మెడుకు వచ్చేసింది. లేచిన తర్వాత ఆ దోశ ఎక్కడుందని ఎదుగుతారు ప్రత్యభిజ్ఞ. ఏమిటండి చెప్తారు? అక్కడ ప్రత్యభిజ్ఞ లేదు, ఇక్కడ ప్రత్యభిజ్ఞ ఉన్నది కనుక సత్యం అంటాడు. అది విషయం. అక్కడ ఒకసారి చూసింది మళ్ళీ దొరకదు మనకు, అందరితో అయిపోతుంది. సగంలో నిలిచిపోయినా సరే, పావు వంతు చేసినా సరే, సగం చేసినా సరే, ముప్పావు వంతు చేసినా సరే, అక్కడితో ఆగిపోయి మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను నేను అంటారా? నేను కంటిన్యూ చేస్తాను టుమారో, మళ్ళీ కలొచ్చినప్పుడు పోని, కలొచ్చినప్పుడు నిన్న వచ్చిన కళలోది మళ్ళీ కూడా ఈరోజు కూడా ఆ కలిస్తే బాగుండని కూర్చుంటాం మనం. కొన్ని కళలు మనకి ఇష్టమైనటువంటిది ఏదైనా చూస్తే కళలో, ఆ కళ రేపు కూడా వస్తుందేమని చెప్పి రెడీగా ఏమన్నా ఒక జాడ వచ్చిన కళ రావడం ఎక్కడన్నా ఉందా? వస్తే ఎంత బాగుండేది. అక్కడ రాదండి, ఇక్కడ వస్తుంది మెలకువతోన్నప్పుడు. అట్లాంటి సమయంలో మీరు కళ జాగ్రత్త ప్రపంచం ఒకటే అంటారేమిటి? ఎవరు అడుగుతున్నారు ఇదంతా? ఇప్పుడు చెప్పిన కథ అంతా ఎవరిది? పూర్వపక్షి. అందులో ఒకసారి జరిగిపోయింది, మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూటీ లేదు కదండి. అది పర్మనెంట్ కాదు, కంటిన్యూటీ లేదు, కానీ ఇక్కడ పర్మనెంట్గా కంటిన్యూటీ అవుతుంది. ఎప్పుడో 40 ఏళ్ల కింద చూసిన సోయం దేవదత్త మళ్ళీ కనపడ్డాడే, కంటిన్యూటీ ఉంది కదా, పర్మనెంట్గా ఉన్నాడు కదా వీడు. కళతో పోలిస్తే పర్మనెంటే కదా, కంటిన్యూటీ ఉంది కదా. ఇంట్లో పనిచేస్తూ సగం ఆపేశాం, సగం ఆపి మళ్ళీ సినిమా సీరియల్ చూసి వచ్చాం, సీరియల్ చూసి వచ్చి హాల్లోకి వెళ్ళి సీరియల్ చూసి మళ్ళీ మనం చేయకపోతే ఎవరన్నా చేస్తారా, మనమే చేసుకోవాలా పని అంతా. కంటిన్యూటీ ఉంది కదా అది చెప్తున్నారు. చిత్తకాలాహి అంతః తూ, అంతః అంటే మనం అనుభవించే అనుభవాలన్నీ కూడా కలలో, అంటే మనకు కలలో కనిపించే వస్తువులన్నీ, కలలో ఉత్పత్తి అయిన వస్తువులన్నీ కూడా చిత్తకాలాహ, చిత్తకాలాహ అంటే అనుభవ కాలంలో మాత్రమే ఉంటాయి. ఆ కల వచ్చినప్పుడు మాత్రమే ఉంటాయి, కలలో వచ్చినప్పుడు మాత్రమే ఆ అనుభవ కల అనుభవం ఉంటుంది, కలలో చూసిన వస్తువు అనుభవం ఉంటుంది. చిత్తకాలాహ అంటే ఏమిటి, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆ వస్తువు కలలో చూసే వస్తువు నేనున్నంతసేపే ఉంటుందండి, నేను కలగన్నంతసేపే ఉంటుంది. అంటే ఆ వస్తువు నా మీద ఆధారపడి ఉన్నది, అర్థమైందా? నేను కలగంటున్నంతసేపు ఏముంటుంది, ఆ కల వస్తువు ఉంటుంది. ఏ వస్తువు మీకు ఇష్టమైన వస్తువు చూసుకోండి, ఏదో ఒకటి కలలో కలగన్నంతసేపు ఆ వస్తువు ఉంటుంది. ఇప్పుడు ఆ కలలో వస్తువు మనకి ఇష్టమైనది, ఎంతసేపు పులులు ఏనుగులు ఎందుకు, ఏదో ఒకటి మంచి చెప్పుకుందాం. ఓకే, బాలాజీ దర్శనం అదంటే మనకు బాగా ఇష్టం, వెంకటేశ్వర స్వామి బాలాజీని కలలో చూస్తున్నానండి. ఆ కలలో చూసే బాలాజీ ఆ యొక్క అనుభవం ఎవరి మీద ఆధారపడి ఉంది, నా మీద ఆధారపడి ఉంది, బాలాజీ మీద ఆధారపడి లేదు, అవునా? కనుక సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని, అది కర్త మీద, అనుభవించేవాడి మీద ఆధారపడి ఉన్నది. వీడి గనక లేకపోతే అది ఉండదు. అందుకని చిత్తకాలహ మనసు మీద మాత్రమే ఆధారపడి ఉన్నది, అది వెరీ ఇంపార్టెంట్ కారిక. కానీ మెళకువతో ఉన్నప్పుడు, మెళకువతో ఉన్నప్పుడు ఎలా, మెళకువతో ఉన్నప్పుడు అక్కడ ఉంటుంది. ఇప్పుడు కారు ఉందనుకోండి, కారు ఉన్నది, ఇప్పుడు మీరు కారులో వచ్చారు, కారులో వచ్చారు ఇక్కడ కూర్చున్నారు, ఇప్పుడు మీరు కారు అనుభవిస్తున్నారా, కారు కారులో ఉన్నట్లుగా ఉన్నారా, లేదు కదా. కారు అక్కడ పెట్టొచ్చారు, కారు అక్కడ ఉన్నదా లేదా, కారు ఉన్నదా లేదా, బాలాజీ టెంపుల్ ఉందా లేదా, మీరు వెళ్ళొచ్చేసారు బాలాజీ టెంపుల్కి, వెళ్ళొచ్చారు దర్శనం అయింది వచ్చి కూర్చున్నారు, బాలాజీ టెంపుల్ ఉన్నదా లేదా, అంటే మీ మీద ఆధారపడి లేదు అది బాలాజీ టెంపుల్. మీరు వెళ్ళక వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత కూడా అది ఉన్నది, మీరు దర్శనం చేసుకున్న తర్వాత కూడా అది ఉన్నది, అందుకని అది మీ మీద ఆధారపడి లేదు, దాని యొక్క ఉనికి మీ మీద ఆధారపడి లేదు. కానీ కలలో చూసిన బాలాజీ టెంపుల్ మీ మీద ఆధారపడింది. దిస్ ఈజ్ కాల్డ్ సబ్జెక్టివ్ డిపెండెన్స్, బట్ హియర్ ఇట్ ఇస్ నాట్ సబ్జెక్టివ్ డిపెండెన్స్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్లీ ఎగ్జిస్ట్. అందుకని సత్యం అంటాడు వినేవాడు, ఏమంటాడు స్టూడెంట్, అది సత్యం కాదండి, అది సత్యం కాదు, కానీ నేను మెళకుతో చూసినప్పుడున్నది ఇది నాట్ డిపెండింగ్ అపాన్ సబ్జెక్ట్, నా మీద ఆధారపడి లేదు. ఇప్పుడు నేను చూసినా చూడకపోయినా కారు ఉన్నదా లేదా, అక్కడ ఉంటుంది, ఉండకపోతే మీరు క్లాస్కే రారు, అది కూడా వెళ్ళిపోతుందంటే అది ఉంటుంది, అంటే అది నా మీద ఆధారపడి లేదు. కానీ కలలో చూసిన కారు, కారే చూశారనుకోండి కలలో, కారు ఉన్న ఎంతసేపు ఉంటుంది, మీరు కలగంటున్నంతసేపే ఉంటుంది, తర్వాత ఉండదు. ఇక్కడ మెలకుతో ఉన్నప్పుడు కారు ఉంటుందా లేదా, నేను కారులో కూర్చున్నంతసేపే కారు ఉంటుంది, కారుకు తాళం వేసి వచ్చిన తర్వాత కారు ఉండదు, అట్లాంటిది ఏమన్నా ఉందా, లేదు కదా. కనుక స్వప్నానికి జాగ్రత్తకి భేదం ఉందా లేదా, అది ఇది ఒకటంటే ఎట్లా అండి, కొంచెం ఆలోచించండి అంటున్నాడు స్టూడెంట్ టీచర్ని. అది ఇది ఒకటంటే ఎట్లాగండి, అదే చెప్తున్నారు. చిత్తకాలాహ ఏచ్చ బహిహి ద్వయకాలాహ, ద్వయకాలాహ అంటే ద్వికాలత్వం, ఏవైతే బయట అనుభవింపబడుతున్నాయో మన చేత మెలకువతో ఉన్నప్పుడు, వచ్చే వారం మళ్ళీ షిరిడి సాయి హాల్కి వస్తారా, హాల్ ఉంటుందా లేదా, ఇప్పుడు వచ్చాం కూర్చున్నాం మళ్ళీ వచ్చే సోమవారం లేకుండా పోతుందా హాల్. కలలో అయితే ఇప్పుడు నేను కలగనేటప్పుడు షిరిడి సాయి హాల్ చూశాను కలలో, మెళకు వచ్చిన తర్వాత హాల్ ఉండదు కదా. కానీ మెళకుతో ఉన్నప్పుడు క్లాసులో అటెండ్ అయినారు, హాల్లో కూర్చున్నారు, ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు మీరు, వచ్చే వారం ఈ హాల్ ఉంటుందా ఉండదా, అప్పుడు ద్వయకాలం కదా, ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఫ్యూచర్ టెన్స్లో కూడా ఉండబోతుంది. అది కళలో చూసింది లేదు, ఆ కళకు అనేటప్పుడు మాత్రమే ఉంటుంది. అందుకని అది సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, ఇది ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. అర్థమైందే? ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటారు దీన్ని. అయితే ఏమిటి అంటాడు గౌడపాదాచార్య వారు, అది కల్పితమే ఇది కల్పితమే అంటున్నారు. అది కల్పితమే ఇది కల్పితమే, సర్వే తే కల్పితాహ ఏవ, ఇవన్నీ కూడా కల్పింపబడినాయి అన్నారు. మిథ్యా, ఎలా ఎలా మిథ్యా అంటారు, అది ఇది కల్పించింది అని ఎలా చెప్తారండి అన్నాడు. ఎలాగంటే కలకన్నారు, కలలో మనం కల్పించుకున్నాం, వస్తువులన్నీ మనమే కల్పించుకున్నాం మనస్సు ద్వారా, లేనివన్నీ కల్పించుకున్నాం. అవి మనమే కల్పించుకున్నాము అని ఎప్పుడండి చెప్తారు మీరు? మెలకు వచ్చిన తర్వాతనే కదా. కలలో ఉన్నవాడికి కలలో ఉన్నప్పుడు కలలో కనిపించేవన్నీ అబద్ధమా? కలలో ఉన్నవాడికి కలగనేటప్పుడు కలలో కనిపించేటటువంటివన్నీ అబద్ధమా సత్యమా? పెద్దగా చెప్పండి. అబ్బా సత్యం. కలలో ఉన్నవాడికి కలగనేటప్పుడు కలలో చూసినవన్నీ చూసేవన్నీ సత్యమే, చూసేవన్నీ అని చెప్పాలి, చూసినవన్నీ అని చెప్పకూడదు, చూసేవన్నీ సత్యమే, సత్యమే సత్యమే సత్యమే. కలలో ఉన్నవాడు కలలో చూసిన వస్తువులు, కలలో వస్తువులన్నీ కూడా సత్యం కాదు అని ఎప్పుడు తెలుస్తుంది వాడికి? మెలకు వచ్చినప్పుడు. కనుక అవి సత్యం కాదు అని తెలుసుకోవాలి అంటే మెలకు రావాలి. మెలకు వచ్చినప్పుడే అవి సత్యం కాదని తెలుస్తుంది. అవి కలలో ఉన్నవాడికి, వీడి కలలో ఉన్నప్పుడు కలలో ఉన్నవన్నీ సత్యమే. అవి సత్యం కాదని ఎప్పుడు చెప్తారు? మెలకు వచ్చినప్పుడు. అంతేనా? అదేవిధంగా ఈ మెలకువతో ఉన్నప్పుడు చూసేవన్నీ మెలకువతో ఉన్నవాడికి సత్యమే, మెలకువలో ఉన్నప్పుడు చూసేవన్నీ మెలకువతో ఉన్నవాడికి అవన్నీ కూడా సత్యమే. ఇప్పుడు అందరం మనం మెలకువతో ఉన్నామా లేదా? మనం మెలకువతో ఉండి అన్నీ చూస్తున్నామా లేదా? ఈ పుష్పం మెలకువతో ఉండి చూస్తున్నారా లేదా? ఇప్పుడు ఇది సత్యమే, చూసేవన్నీ సత్యమే. అబ్బాయి సత్యం, అమ్మాయి సత్యం, కూతురు, కొడుకు, భార్య, భర్త అందరూ సత్యమే. ఎప్పుడు? మేల్కొన్న స్థితిలో ఉన్నంతసేపు. మెలకువ అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థలో విశ్వడిగా ఉన్నంతసేపు ఇవన్నీ సత్యం, తైజస్సుడిగా ఉన్నంతసేపు అవన్నీ సత్యం. తైజస్సుడు అంటే తెలుసు కదా, ద్వితీయ పాద, స్వప్నస్థాన. డ్రీమర్కి డ్రీమ్ అంతా రియల్ అండి, వేకర్కి వేకింగ్ అంతా రియల్. వేకింగ్ అంతా అన్రియల్ అయ్యేది ఎవరికి తెలుసా? చతుర్థ పాద తురీయం నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం. అంతేకాని మెలకువతో ఉన్నవాడికి ఇవన్నీ సత్యం కాకుండా పోవు. గౌడపాదాచార్యులు వారు చెప్పేది ఎవరికి అసత్యం ఇవి? ఎవరైతే తురియ పాదానికి చతుర్థ పాదానికి ఆత్మ తురియ ఆత్మకి ఎదుగుతారో, మేలుకుంటారో, వారి యొక్క ఆత్మస్థితికి మేలుకోవాలి. ఇప్పుడు అందరూ నిద్రపోతున్నారండి, అజ్ఞానులందరూ నిద్రపోతున్నట్లే. ఎందుకంటే మెలకువతో చూసినవన్నీ సత్యం అనుకుంటున్నాడు కదా. వీడికి జ్ఞానం రాగానే తురియ జ్ఞానం ఈ మెలకువతో ఉన్నవన్నీ సత్యం కాదని తెలుస్తుంది. కనుక మెలకువతో ఉన్నవాడికి మెలకువతో ఉన్నప్పుడు మెలకువలో చూసేవన్నీ కూడా సత్యమే సత్యమే సత్యమే. మెలకువలతో ఉన్నవాడు మెలకువతో ఉన్నప్పుడు చూసే వస్తువులన్నీ కూడా అసత్యం అని తెలిసేది ఒక్కడికి మాత్రమే. ఎవడికైతే తురియ ఆత్మజ్ఞానం వస్తుందో, నేను ఈ స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదని తెలుసుకుంటాడో వాడికి మాత్రమే మిథ్య, కానీ అందరికీ కాదు. అది కలలో ఉన్నవాడికి కలలో చూసే వస్తువులన్నీ సత్యమండి, వాడికి మెలకు వచ్చినప్పుడు మాత్రమే అది అసత్యం అవుతుంది. కానీ మెలకువత రాకుండా కలలో చూసేవన్నీ అసత్యం అంటే ఒప్పుకుంటాడంటే వాడికి సత్యమే. అదేవిధంగా మెలకుతో ఉన్నవాడు కూడా అజ్ఞానిగా ఉండి మెలకువే సత్యం అనుకుంటున్నాడు. అందుకని యమధర్మరాజు కఠోపనిషత్తులో ఉత్తిష్టత జాగ్రత్త అన్నాడు. నువ్వు మేలుకో అన్నాడు ఎవరిని? నచికేతుణ్ణి. నచికేతుని మేలుకొనే ఉన్నాడు. మేలుకున్నవాడిని మేలుకోమనడం ఏమిటండి? కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల. దేవుడు నిద్రపోతున్నాడు, మనం నిద్ర లేపుతున్నాం ఆయన్ని. ఆయన నిద్రపోవడం ఏమిటి అసలు? ఆయనకి నిద్ర లేపి స్నానం చెయ్యి తొందరగా, ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అని పాడతారు. ఆయన ఉత్తిష్ట కాదు, మనం ఉత్తిష్టలో. ఆయన ఎప్పుడు ఉత్తిష్టుడే. పరమాత్ముడు ఎప్పుడు జ్ఞానస్థితిలోనే ఉంటాడు. ఆయన పాడాలి మనకు, పాడుతున్నాడు ఆయనే. ఉత్తిష్ట ఉత్తిష్ట మేలుకో, నీ అజ్ఞాన స్వరూపాన్ని నుంచి బయటపడు, అజ్ఞానం నుంచి బయటపడు. అజ్ఞాన స్వరూపం ఏంటి? ఏమిటంటే అనాత్మ. నేను భార్యని, భర్తని, కూతుర్ని, కొడుకుని ఇది సత్యం అనుకుంటావేమిటి? ఇది సత్యం కాదు, ఇది భ్రమ అని తెలుసుకో, ఇది ఒక కళ లాంటిదని తెలుసుకో. ఆ వ్యవహారం ఉంటుంది. నీకు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా, తుని ఆత్మ అయిన తర్వాత కూడా ఆ వ్యవహారం ఉంటుంది, అది ఉండని. కానీ దాన్ని నీకు, దానివల్ల నీకు ఏ నష్టం ఉండదు. మేలుకో, చిన్నప్పుడు మేము పాడుతుండేవాడు, మేలుకో సుగుణాల వాళ్ళ జానకి లోల భక్త పాల మేలుకో, ఆయనకి మేలుకొలు పాడేవాళ్ళం మేము. అలా పాడితే పాడితే ఆయన అంటాడు ఒకరోజు, నువ్వు మేలుకో, నీ స్వరూపానికి నువ్వు మేలుకో, అసలు నాకు సగుణ స్వరూపమే లేదు, నేను నిరూపుణ్ణి, ఆకారమే లేదు నాకు, నువ్వు నన్ను మేలుకొలిపావు కదా, నేను నిన్ను మేలుకొలుపుతాను ఒకరోజు మాండక్య క్లాసుకి పంపించి అంటాడు ఆయన. మేలుకుంటాం మనం, ఎన్ని క్లాసులు వినాలి ఇంకా అది. కనుక కల్పితాహ ఏవతే సర్వే, మెలకువతో ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా కల్పింపబడినవే, అవన్నీ కూడా మిథ్యా. అన్య హేతుక నా అన్య హేతుక, ఇంకా వేరే దీనికి చెప్పవలసినటువంటి కారణాలు ఏం అవసరం లేదు. కలలో చూసినవన్నీ కలలో వాడికి నిజమైనట్టువే. చిత్తకాలాహ, ఇది ద్వయకాలాహ, ఏదైనా ఒకటే, అది మిథ్య, ఇది మిథ్య. మేలుకున్నవాడికి కల మిథ్య అయితే, తురి ఆత్మజ్ఞానానికి మేలుకున్నవాడికి జగత్ మిథ్య. అంతేగాని ఏమండి జగత్ సత్యమా మిథ్య అంటే ఏం చెప్పాలి? ఎవరికి? ఎవరికి? అజ్ఞానికి సత్యం, జ్ఞానికి మిథ్య. 15వ కారిక, అవ్యక్త ఏవ ఏంతస్తు స్ఫుట ఏవ చ ఏ బహిః కల్పితా ఏవ తే సర్వే విశేషస్తింద్రియాంతరే. 5వ డెఫినేషన్ చెప్తున్నారు చివరిది. ఏమిటది? అతను అంటాడు, ఎవరు? శిష్యుడు, అజ్ఞాని శిష్యుడు అడుగుతున్నాడు, ఏమండి కళ స్పష్టంగా ఉండదు, కళ స్పష్టంగా ఉండదు, కానీ మెలకువతో ఉన్నప్పుడు స్పష్టంగా కనపడతాయి కదండి. జాగ్రత్ ప్రపంచ సత్యం స్పష్టత్వాత్, ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి సత్యం అన్నాడు. స్వప్న ప్రపంచ మిథ్య అస్పష్టత్వాత్, అవన్నీ అస్పష్టంగా ఉంటాయి కదండి. అందుకే చాలాసార్లు మన కళ్ళు వచ్చిన తర్వాత ఏమిటో గుర్తు రావటం లేదు, స్పష్టంగా కనపడనే లేదు. చాలా కళలు స్పష్టంగా కనపడవచ్చు ముందు, అది మనం గోక్కు తల గోక్కుంటాం పొద్దునే లేచి, అది ఇష్టమైంది అయితేనే గోక్కుంటామండి తల, లేకపోతే ఆహమో జ్ఞాపకం కూడా చేసుకోం. అది ఇష్టమైన కళ అయితే మరీ కూర్చోనల్లా ఆలోచిస్తాం, ఏమిటబ్బా అది, ఇది ఏమిటా, అది అస్పష్టమండి, ఇది స్పష్టంగా ఉంది కనుక అవి స్పష్టం కాదు కనుక అసత్యం, ఇది స్పష్టం కనుక సత్యం అన్నాడు. స్పష్టమైనంత మాత్రం సత్యం కావాలని లేదు అన్నారు. కల్పితాహ ఏవతే సర్వే విశేష తు ఇంద్రియాంతరే. ఏమిటి స్పష్టం స్పష్టం అంటావు? అక్కడ ఇంద్రియాలన్నీ లేవు, కళ్ళు చెవులు ముక్కు కాళ్ళు ఇవన్నీ పనిచేయడం లేదు కనుక స్పష్టంగా లేదు. ఇక్కడేంటి, కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, ఇంద్రియాంతరే అంటే వేరే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, అక్కడ ఒక మనసు మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుంది, ఇంకే ఇంద్రియం పనిచేయడం లేదు. ఇక్కడ మాత్రం అన్ని ఇంద్రియాలు, ఒకటే రెండా 10 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు తల ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి కనుక స్పష్టంగా కనపడుతుంది నాయన. అక్కడ ఇంద్రియాలు పనిచేయవు కనుక స్పష్టం ఉండదు, అంత మాత్రాన సత్యం అవుతుందా ఏమిటి? తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.